శ్రీమతి రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 తిదండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు మన యందు వాత్సల్యంతో ఒక మధురమైన జ్ఞాపకాన్ని అందజేశారు. అలభ్యమైనటువంటిది అది. స్వయంగా మనం వెళ్ళినా ఆయా దివ్యక్షేత్రాలను గుర్తించలేము. అక్కడ ఉన్న యథార్థగాథలని వివరించి చెప్పేవారు ఉండరు. కానీ తాము సేకరించి మనందరికీ విస్తృతంగా అందజేశారు. సుమారు 77 భాగాలుగా మనం దానిలోని విషయాలని గ్రహించాం. నిన్నటితో శ్రీరంగంతో తాముకున్నటువంటి అనుబంధము, శ్రీరంగంలో చూచిన సేవించిన సేవలు, అక్కడున్నటువంటి అనేక సంఘటనల గురించి వివరించారు. నిజానికి గ్రంథం అక్కడికి పూర్తి అయినట్టే. కానీ స్వామివారు అదే గ్రంథంలో మళ్ళీ అనుబంధం దివ్యదేశాలు అని అంటూ కొంత భాగాన్ని సాగించారు. దాన్ని కూడా మన భాగవత మైత్రి సభ్యులందరికీ దీని ద్వారా వినిపిస్తే కొద్దిపాటి గుణానుభవం అవుతుందని ఉద్దేశం చేత మళ్ళీ సాహసానికి దాసుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందరూ దీనిలోని విశేషాలను గ్రహిస్తూ తరిస్తారని, పెరుమాళ్ళ కృపకి ఆచార్య కటాక్షానికి పాత్రులవుతారని ఆశిస్తూ ఈనాటి స్వామివారు అందించినటువంటి అనుబంధ దివ్యదేశాల విశేషాలని తెలుసుకుందాం. కాశ్యపాన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ ఇతిభ్యో నమః. స్వామివారు నిన్నటి భాగంలో మనం శ్రీరంగం చేరితే 8 చోట్ల సాష్టాంగ నమస్కారాలతో సేవించిన తర్వాతనే గర్భగుడిలోకి వెళ్ళాలి అని చక్కటి సూచన ఒకటి ఏర్పాటు చేశారు. అలాగనే ఉభయ ప్రాధాన్య స్థలం ఈ శ్రీరంగం కనుక ఉత్సవర్లు నంబెరుమాళ్ళ వీళ్ళు తిరువేదివి ఏం చేసినా మూలవర్లని పెరియ పెరుమాళ్ళని మనం సేవించుకోవచ్చును అన్నారు. ఇక తర్వాత ఇలా కొనసాగిస్తూ ఉన్నారు. అనుబంధం దివ్యదేశాల్లో శ్రీవైకుంఠం ఈ దివ్యక్షేత్రాన్ని గురించి తెలియజేస్తున్నారు. సావధాన చిత్తులై ఆలకించండి. 108 శ్రీవైష్ణవ దివ్యదేశాల స్థల పురాణాలు ఇతర విశేషాలు అందించాలి అని ఈ శీర్షిక ప్రారంభించబడుతోంది. శ్రీవైకుంఠం అనే దివ్యదేశంలో ఉండగా నాకు ఈ ఆలోచన కలిగింది కనుక అక్కడి నుండే దీనిని మొదలుపెట్టడం జరుగుతోంది. శ్రీవైకుంఠం అంటే ప్రసిద్ధంగా అందరికీ తెలుస్తుంది, కానీ బోర్డులు అక్కడక్కడ తిరువైకుంఠం అని వ్రాసి ఉంటాయి. శ్రీ అన్న పదానికి తమిళంలో తిరు అని, వైకుంఠం అనే పదానికి వైగుంధం అని వాడుక. కనుక మనమేం కంగారు పడక్కర్లేదు. తమిళనాడులో పాండ్యనాడు దివ్యదేశాలు 18 ఇది ఒకటి. తిరుచెందూర్ తిరునల్వేలి మధ్యలో ఇది ఉంటుంది. ఈ రెండింటిలో ఏ ఊరులో అడిగినా మనకి సులువుగా మార్గం చెప్తారు. దీనికి కేవలం 3 దూరంలోనే ఉంటుంది ఆళ్వార్ తిరునగరి అనే మరొక దివ్యదేశం. ఈ ఆళ్వార్ తిరునగరే నమ్మాళ్వారుల అవతార స్థలం. తిరునల్వేలి జిల్లా తరచూ కరువు కాటకాలకి గురి అయ్యేటువంటి జిల్లాగా ప్రసిద్ధి ఉంది. శ్రీవైకుంఠం మాత్రం సస్యశ్యామలంగా ఉంటుంది. తామ్రపర్ణి నది, దాని కాలువలు, చుట్టూ ఉన్న అనేక చెరువులు ఈ ప్రాంతాన్ని ఎప్పుడూ సారవంతంగా ఉంచడం వలన కళ్ళకి ఇంపుగా కనిపిస్తూ ఉంటుంది ఈ పరిసరాలన్నీ కూడా. ఇక్కడ వైకుంఠనాథుల ఆలయం చాలా పెద్దది. కొంతకాలం క్రితం వరకు సుమారు అంటే 15-20 సంవత్సరాల క్రితం వరకు ఈ స్థలమంతా గబ్బిలాల కంపుతో ఉండేది, చీకటి కోణంగా ఉండేది, కానీ మనకి అంత భోగ్యంగా ఉండేది కాదు. కానీ టీవీఎస్ వారు, టీవీఎస్ సుందరం అని వింటుంటాం కదా మనం, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, వాళ్ళు ముందుకు వచ్చి దీన్ని జీర్ణోద్ధరణ చేశారు. ఆలయం గోడలన్నిటినీ బాగు చేయించడంతో అద్భుతమైన శిల్పకళ ఒకటి బయటపడింది. ఒక్కో మంటపంలో ఒక్కో విధమైన శిల్పాన్ని చూస్తూ ఉంటే మనకి మైమరుపు కలుగుతుంది. అరటి చెట్టు, దానికి వేసిన గెల, ఆ గెల చివరిని అరటి పువ్వు, ఆ పువ్వు కొన, ఆ కొనని కొరుకుతున్న చిలక, అబ్బో చాలా అద్భుతంగా ఉంటాయి. అంతేకాదు చిలుక ముక్కుల మధ్య రంధ్రం కూడా కనిపిస్తుంది. అలాగే స్త్రీలు ధరించిన కాలి అందెలకి, కాలికి మధ్య ఖాళీ జాగాని ఎలా చెక్కారో అని అనిపిస్తుంది. టీవీఎస్ వారు ఈ జీర్ణోద్ధరణ చేయించకపోతే ఈ శిల్పకళ అంతా మరుగున పడిపోయి ఉండేది. టీవీఎస్ వారే ప్రస్తుతం ఈ ఆలయాన్ని మెయింటెనెన్స్ కూడా చేస్తున్నారు. చక్కగా ఉంది ఆలయం అంతా. ఆలయంలో ఎక్కడెక్కడ ఏ ఏ మంటపాలు, ఏ ఏ కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు జరుగుతాయో అర్చకులను అడిగి తెలుసుకుంటేనే చాలా తృప్తిగా ఉంటుంది. ఇక్కడ మూలవరులు గర్భగృహం మధ్యగా వేయించేసి ఉంటారు. చిన్న మూర్తి 3-4 అడుగులు ఉంటారంతే. ఆదిశేషువు మీద తూర్పు ముఖంగా నిలుచుని ఉంటారు. చేతిలో గద కూడా ఉంటుంది. శంఖచక్రాలు మామూలే. ఆదిశేషువు తన పడగల్ని విప్పి గొడుగులాగా పట్టి ఉంటారు. ఉత్సవులు గర్భగృహం ముందరి మంటపంలో వేయించేసి ఉంటారు. ఆ ముందర నుంచే యాత్రికులందరినీ పంపించి వేస్తూ ఉంటారు. కనుక మూలవర్లని స్పష్టంగా దర్శించగలగడం కొంత కష్టమే. ఉత్తరాయణంలో ఒకరోజు, దక్షిణాయనంలో ఒకరోజు, అంటే ఏప్రిల్ మే, అలాగనే అక్టోబర్ నవంబర్, ఈ మధ్యలో ఒకసారి ఒక రోజున సూర్యకిరణాలు నేరుగా మూలవర్లపై పడతాయి. మూలవర్లు చిరునవ్వుతో చాలా భోగ్యంగా వేయించేసి ఉంటారు. సాలగ్రామ శిల, నిత్యం అభిషేకం, అది కూడా పాలతోనే చేస్తారు. మూలమూర్తుల పేరు వైకుంఠనాథులు, ఉత్సవమూర్తుల పేరు చోరనాథులు. తమిళంలో కళ్ళపిరాన్ అని కూడా అంటారు. వీరి శ్రీహస్తంలో గద కూడా ఉంటుంది. వైకుంఠవల్లి, చోరనాయకి అనే ఇద్దరి భార్యలతో, తాయారులతో స్వామి వేయించేసి ఉన్నారు. శ్రీదేవి, భూదేవి అని అనుకోవచ్చు మనం. విమానం చంద్ర విమానం, తామ్రపర్ణి నది, చంద్రతీర్థం, కలశతీర్థం అనే 2 పుష్కరణులు ఉన్నాయి ఇక్కడ. ఇక పరాశరుడు, గౌతముడు, భారద్వాజుడు, వశిష్ఠుడు ఈ మొదలైన మహర్షులకి సూత్రుడు నైమిషారణ్యంలో చెప్పినట్లుగా ఉంటుంది ఈ స్థల పురాణం. బ్రహ్మలోకంలో ఒకసారి ప్రళయం వచ్చిందట. బ్రహ్మగారు గాఢ నిద్రలో మునిగిపోయారు. అప్పుడు సోమకుడు అనేటువంటి ఒక రాక్షసుడు వేదాలని దొంగతనం చేశాడు. తెలివి వచ్చిన తర్వాత బ్రహ్మగారు జరిగిన నష్టాన్ని తెలుసుకొని చాలా కలత చెంది విష్ణువు గురించి తపస్సు చెయ్యాలని నిర్ణయించుకున్నారు. గంగానదీ తీరం కన్నా తామ్రపర్ణి నదీ తీరం శ్రేష్టమైందని తలచి తన చేతిలో ఉండే బెత్తాన్ని ఒక బ్రహ్మచారిగా మార్చి తామ్రపర్ణి నదీ తీరంలో ఒక అనువైన స్థలాన్ని వెతుక్కురా అని పంపించారు ఆ బ్రహ్మచారిని. వెతుకుతున్న ఈ బ్రహ్మచారి జయంతిపురి అనే ఒక చోట ఒక అప్సరసని చూశాడు. చూడడమేమిటి, ప్రేమలో పడ్డాడు అంతే, అక్కడే స్థిరపడిపోయాడు. అప్పుడు బ్రహ్మగారు తన కమండలాన్ని చూచి ఓ స్త్రీ కింద మార్చారు. తన తపస్సుకు అనువైన స్థలాన్ని వెతుక్కురా అని మళ్ళీ పంపించారు ఆమెని. అప్పుడు మనకి కనిపిస్తున్న ఈ వైకుంఠం ఊరికి దగ్గరగా ఉన్న ఓ స్థలాన్ని ఎంపిక చేసింది. సరే అని బ్రహ్మగారు కలశతీర్థంలో స్నానం చేసి చిరకాలం తపస్సు చేశారు. ఆ తపోనిష్టకి సంతోషించిన భగవంతుడు తన శ్రీవైకుంఠం నుండి దిగివచ్చి ప్రత్యక్షమై బ్రహ్మగారికి కలిగిన నష్టాన్ని పూడ్చడానికి ఆ సోమకుడు అనే రాక్షసుడిని వధించేశాడు. బ్రహ్మగారికి తిరిగి వేదాలు లభించాయి. సాక్షాత్తుగా భగవంతుడు ఇక్కడ వైకుంఠం నుంచి దిగి వచ్చాడు గనక ఈ స్థలం కూడా పచ్చని పొలాలతో కనువిందు చేస్తూ భూలోక వైకుంఠంలా ఉంది. కనుక బ్రహ్మగారు ఈ స్థలానికి శ్రీవైకుంఠం అనే పేరు పెట్టేశారు. భగవంతుడు ఇక్కడ వేంచేసి ఉండమని ప్రార్థించారు. సరే అప్పుడు ఏర్పాట్లయ్యాయి. ఇదిగో అలా ప్రార్థిస్తే వేంచేసినటువంటి ఊరే ఈ ఊరు. వీరే అర్చామూర్తులు. మరి ఇది కాకుండా నారద మహర్షి ఇంద్రుడికి చెప్పిన మరొక్క కథ ఉంది, దాన్ని కూడా వినిపిస్తాను, వినండి. శ్రీవైకుంఠంలో కాలదూషణుడు అనే ఒక దొంగ ఉండేవాట. ఓ పెద్ద ముఠా పైగా ఆ ముఠాతో కలిసి దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. దొంగతనం చేసే ముందు ఆలయంలో ఉన్న భగవంతుడిని తన కార్యక్రమం జయప్రదం కావాలని, అందులో సగభాగం సమర్పించుకుంటానని మరీ ప్రార్థించి దొంగతనాలకి వెళ్ళేవాడట. అలాగనే జయప్రదం అవడం, కాలదూషణుడు దోపిడీ సొత్తులో సగభాగం సమర్పించుకోవడం జరుగుతూనే ఉండేది. ఓసారి రాజుగారి ఖజానా దోచుకోవడానికి వెళ్ళాడు. దొంగతనం జరుగుతూ ఉండగా రాజభటులకి తెలివి వచ్చి వెంటబడ్డారు. కాలదూషణుడు తప్పించుకున్నాడు. ముఠాలో కొంతమంది దొంగలు దొరికిపోయారు. రాజభటుల శిక్షలకి వాళ్ళు తట్టుకోలేక కాలదూషణుడిని మేము పట్టిస్తామని ఒప్పుకున్నారు. కాలదూషణుడు నేరుగా ఆలయానికి వచ్చి తనని కాపాడమని పరిపరి విధాల వేడుకున్నాడు. సరే దయాసముద్రుడు భగవంతుడు కనుక అంగీకరించి వృద్ధ బ్రాహ్మణ వేషంలో కాలదూషణుడిని ఓదార్చి తానే కాలదూషణుడి రూపంలో రాసనగరానికి బయలుదేరాడు. ఇంతలో రాజభటులు తమకు దొరికిన ఇతర దొంగల సహాయంతో వెతుకుతూ వచ్చి కాలదూషణుని రూపంలో ఉన్న ఆ భగవంతుణ్ణి పట్టుకున్నారు. రాజుగారు కొలువు తీర్చి అడిగారు, నీకెందుకు ఈ దొంగ వృత్తి, ఎందుకు చేస్తున్నావు అన్నారు. అప్పుడు ఆయన, అయ్యా నా పేరు చోరనాథుడు, కళ్ళప్పిరాన్ అని అంటారు, నేను శ్రీవైకుంఠం అని చెప్పాడు, తన బతుకు తెరువు కోసం దొంగతనం చేస్తున్నా అన్నాడు. మరి ఇది పాపమని నీకు తెలియదా అని రాజుగారు అడిగారు. నువ్వెన్ని పాపాలు చేస్తున్నావో నీకు తెలుసా రాజా, నన్ను అడిగే ముందు వాటిని తెలుసుకో. సంపద ధర్మకార్యాలకి వినియోగపడకుండా ఉన్నదానినే నేను దొంగిలిస్తున్నాను. ఇకనైనా తెలివి తెచ్చుకొని సంపదని దాచుకోవడం కాక ధర్మకార్యాలకు వినియోగించు అన్నాడు దొంగ. ఈ ధర్మోపదేశం విని రాజు ఇతనెవరో సామాన్యుడు కాదని గ్రహించి పరిపరి విధాల ప్రార్థిస్తే అసలు రూపాన్ని చూపించాడు భగవంతుడు. అప్పటి నుండి ఇక్కడి ఉత్సవర్లకి చోరనాథుడు, కళ్ళపిరాన్ అనే పేరు వచ్చింది. బ్రహ్మగారికి ప్రత్యక్షమైన భగవంతుడు వైకుంఠనాథునిగా అర్చారూపంలో వేయించేయగానే బ్రహ్మగారు ఒక ఆలయం కట్టించి తన లోకానికి వెళ్ళిపోయారు. కొంతకాలానికి మరి శిథిలమైపోయింది. ఈ ప్రాంతమంతా మట్టిలో కప్పపడిపోయి అడవి పెరిగిపోయింది. పాండ్యరాజు కాలం వచ్చింది. ఆ కాలంలో పశువుల్ని మేపుతున్న కుర్రవాళ్ళు ఒకనొక ఆవు విచిత్రంగా తన పొడుగులోంచి పాలని ఈ పుట్టలో జారవిడవడాన్ని చూశారు. రాజుగారికి తెలియజేశారు. ఆయన పుట్టని తవ్వించారు. తవ్వించేటప్పటికీ అక్కడ విగ్రహం బయటపడింది. వెంటనే ఆ రాజు ఆలయాన్ని పునర్నిర్మించాడు. ఆరాధనలు ఏర్పాటు చేశాడు. ఇదిగో ఆ ఆలయమే మనకిప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ ఆలయం. ఈ కారణంగానే ప్రతిరోజు ఇక్కడ స్వామి క్షీరాభిషేకం, ప్రతిరోజు క్షీరాభిషేకం జరుగుతూ ఉంటుంది. మూలవర్లకి ప్రత్యేకించి చేస్తూ ఉన్నారు. పాలపాండ్యన్ అని కూడా అంటారట మూలవర్లని. ఇక గోపురం వెనకని మణిమండపం మీద ఎన్నో శిలాశాసనాలు కనిపిస్తున్నాయి. అవన్నీ పాండ్యరాజు కాలంలో ఆలయ నిర్వహణకి చేసిన ఏర్పాట్ల వివరాలు. దాన శాసనాలు వగైరాలన్నీ ఎన్నో పర్యాయాలు ఆలయాన్ని మరమ్మత్తులు జరిగాయని, ఒరిజినల్ ఆలయానికి ఎన్నో మార్పులు చేర్పులు ఉన్నాయని, ఈ శాసనాల వల్ల తెలుస్తుంది. నమ్మాళ్వార్లు శ్రీవైకుంఠనాథుని గురించి రెండు పాసురాలు అనుగ్రహించారు తమ తిరువాయుముడి అనే గోగ్రంథంలో. 9వ 10లో 2వ దశకంలో 4, 8 పాసురాలు పురు పుడింగుడిక్కిడందు ఎంగళ్ కణ్ముఖప్పే అనే ఈ రెండు దివ్యదేశం గురించే. నిజానికి తిరుప్పుళింగుడి అనే దివ్యదేశంలో ఉన్న స్వామిని ప్రార్థిస్తూ ప్రసంగవశాత్తు శ్రీవైకుంఠం స్వామి గురించి చెప్పినట్లు కనిపిస్తుంది స్థూల దృష్టికి. భగవంతుడిని పొందాలనే ఆశతో అనేక విధాల అవస్థలని పొందుతున్న నమ్మాళ్ళవాళ్ళు భార్య బంధువులు మొదలైన శరీర సంబంధులను విడిచి ఆత్మసంబంధులైన నారాయణమూర్తిని ఆశ్రయించండి అని 9వ 1 దశకంలో సంసారులను బోధిస్తారు. తిరుప్పుళంగుడికి వేంచేసి నిరుపాధిక బంధువుగా ఉన్న స్వామిని సేవించి పలకరించబోయారు. అర్చామూర్తి కనుక ఆయన పలకలేదు. తనని కటాక్షించమని తనతో మాట్లాడమని ప్రార్థిస్తున్నారు 9వ 2వ దశకంలో. పుళింగుడిలో పరుండి వరగుణ మంగైలో కూర్చొని శ్రీవైకుంఠంలో నిలబడి ఉన్న తీరులను నా హృదయంలో ప్రకాశింపజేసి వాటిని నేను మరవలేకుండా చేస్తున్న ఓ స్వామీ, ఒక్కసారి నీ ఎర్రటి అధరాన్ని కొంచెం విప్పి రెండు మాటలు మాట్లాడి లోకమంతా ఆశ్చర్యపడేటట్లు చేసి మేము ఆనందంతో నృత్యం చేసేటట్లు చెయ్యవా. లోకంలో ఉన్నవారందరూ నీ రెండు పాదాలకి తృప్తిగా నమస్కరించి తమ ప్రేమంతా పొంగేటట్లు నిన్ను స్తోత్రం చేసేటట్లుగా శ్రీవైకుంఠంలో అందంగా వెంచేసి ఉన్నావు, నన్ను కటాక్షించవు అని స్థూలంగా ఆళ్ళువార్ల పాసురాలకి అర్థం. ఈ వైకుంఠానికి చుట్టుపక్కల ఉండే 9 ఆలయాలని 8 దివ్యదేశాలని నవతిరుపతులు అంటారు. అందులో శ్రీవైకుంఠం కూడా ఒకటి. ఆళ్వార్ తిరునగరి, తిరుప్పుళింగుడి, వరగుణమంగై, శ్రీవైకుంఠం, పెరుంకుణం, తిరుప్పేరై, తొలవిల్లి మంగళం, దేవపిరాన్ కోయిల్, అలాగనే తొలవిల్లి మంగళం, అరవిందలోచనం కోయిల్, ఇక్కడ తిరుక్కోళూరు. నమ్మాళ్వార్లకి మోక్షం లభించింది ఆళ్వార్ తిరునగరిలోనే. అందుకని ప్రతి సంవత్సరం వైశాఖి మాసంలో విశాఖ నక్షత్రం రోజున ఈ 9 దివ్యదేశాల నుంచి పెరుమాళ్ళు గరుడవాహనం మీద వేయించేసి హంసవాహనం మీద ఉండే నమ్మాళ్ళవార్లకి సేవని లభింపజేస్తారు. ఇదొక పెద్ద ఉత్సవం. నవ తిరుపతుల గరుడ సేవగా ప్రసిద్ధి. 1817లో పందాల రామస్వామి నాయకర్ అనే ఆయన చేత ఇది ప్రారంభించబడింది. అందుచేత అప్పటి నుండి శ్రీవైకుంఠం స్వామి కూడా ఆ రోజున గరుడవాహనం మీద ఆళ్వార్ తిరునగరి వేయించేస్తారు. మరిన్ని వివరాలు మీకు ఆళ్వార్ తిరునగరి దివ్యదేశం చెప్పుకున్నప్పుడు తెలియజేస్తా. 108 శ్రీవైష్ణవ దివ్యదేశాల క్రమసంఖ్యలో వరుసలో శ్రీవైకుంఠం 54వది, అలాగనే పాండ్యనాడు దివ్యదేశాల క్రమంలో 14వది, నవ తిరుపతుల క్రమంలో మాత్రం 4వది, మీకు అందిస్తున్న క్రమంలో మాత్రం మొదటిదే అని అంటూ ఈ భాగాన్ని, అంటే మొదటి భాగాన్ని పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ రంగరామానుజీయర్ స్వామివారు చాలా చక్కగా మనకి సవివరంగా అందించారు. వారి దివ్య తిరువడిగలకి దాసోహాలు సమర్పిస్తూ ఇది శ్రద్ధగా ఆలకించినటువంటి మీ అందరికీ ఆళ్ళవార్ల, అలాగనే శ్రీ వైకుంఠనాథుల యొక్క కరుణాకటాక్షాలు కలగాలి అని కోరుకుంటూ అడిగాను రామానుజదాస కులశేఖరాళ్ళవారు హైదరాబాదు.